Krishna. So, ఒకసారి ఇన్నటి క్లాస్ ఎర్గనైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో మామూలుగా మనం చెప్పుకున్నాము, ఎన్నో జీవరాశులు దాంట్లో మానవ జన్మ రావడం అరుదైతే, ఆ మానవ జన్మలో అనాగరికంగా అధర్మాన్ని పాటించే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటే, దాన్ని ఉన్న కోరికల్ని ధర్మంగా శాస్త్రపరంగా ఎలా విధంగా తీర్చుకోవాలి అనేది దీన్ని కర్మకాండం కింద పెడతారు. ఆ తర్వాత నిష్కామ కర్మ యోగంతో కోరికలు కూడా పక్కన పెట్టి ఏదో ఒక విధంగా మనం మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి, ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి అనుకునేటువంటి మార్గం వచ్చేసి నిష్కామ కర్మయోగం. ఆ తర్వాత నిష్కామ కర్మయోగం అయిన తర్వాత ఎప్పుడైనా హృదయం శుద్ధమైపోతుందో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నేను ఎవరిని, నేను రావాల్సి వచ్చింది, ఈ ప్రకృతి ఏంటి, నేను శరీరమా లేదా ఆత్మనా, అయితే నేతి నేతి అన్నట్టుగా నేను నేను భౌతికం కాదు, అంటే నేను ఆధ్యాత్మికము, ఈ మనసు భౌతికము, బుద్ధి భౌతికము, ఇవన్నీ కూడా భౌతికము, అని చివరిగా మిగిలిన నేను ఒక్కడిని మాత్రమే ఆధ్యాత్మిక వ్యక్తిని, ఆధ్యాత్మిక పదార్థాన్ని, కాబట్టి నేను ఈ ప్రకృతి ఒకటి కాదు, నేను ఈ ప్రకృతిని ఆడించేవాడిని అని అటువంటి పరిస్థితులు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ తను అనేక ఉంటారు వివిధమైనటువంటి వాళ్ళతో చర్చల్లో ఉండడము, తన మాటల గారడితో రకరకాలుగా తను ఆ మాటల గారడిని అర్థం చెప్పడానికి ప్రయత్నించడము, సో ఇవన్నీ ఒక జ్ఞానయోగి చేస్తాడు అనమాట. అటువంటి తనకు అర్థమవుతుంది నేను ఆత్మని, నేను పలానా పౌరక అంశాన్ని, ప్రస్తుతానికి నేను కొన్ని కర్మలు చేయడం వల్ల నేను ఇసుకలో నేను పడ్డాను అని అర్థం చేసుకుంటాను. తర్వాత అది అర్థమైన వాటి తర్వాత ఏం చేస్తాడు, భగవంతుడి మీద ఫోకస్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ఫోకస్ పెంచుకోవడమే అష్టాంగ యోగం. సో అష్టాంగ యోగంలో తన వివిధ 8 దశల 8 stages ఆఫ్ అష్టాంగం, అష్టాంగం అంటే 8 రకాలతోటి ఆ అంశాలని చూస్తూ తను ముఖ్యంగా భగవంతుడి మీద ఫోకస్ చేయడం ప్రయత్నిస్తాడు. తర్వాత అతను ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలో కానీ జరిగితే పూర్తిగా దేవాదేవుడు భగవాన్కి ఫైనల్గా అయినా సరెండర్ అయిపోతాడు అది భక్తి. ఇది వరుస క్రమంలో మనం చూసేటువంటి యోగం. మనం ఇవన్నీ నేను చూసుకొని ఒక భక్తి యోగం మిగిలింది, అది ఇవాళ చూస్తాం. ఈ భక్తుల యోగులు ఎవరు? సో భక్తి యోగులు నిస్వార్థం, నిస్వార్థంగా ఎటువంటి ఆసక్తి లేకుండా భగవంతుడి భక్తిత సేవలో నిమగ్నం అవ్వడమే భక్తి యోగం. సో అల్టిమేట్లీ హీ సెల్ఫ్లెస్ అన్నమాట. ఎంత సెల్ఫ్లెస్ అంటే, అంటే నిస్వార్థం అంటే ఎంత నిస్వార్థపడు అంటే తను కష్టాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడతాడు. సాధారణంగా జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు ఎందుకు వాళ్ళు ఆ యోగ పద్ధతులు అనుసరిస్తాడంటే, ఎలాగైనా సరే నేను ఇంకా ఈ కష్టాలు నేను భరించలేను, నాకు ఇంకా శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, ఇక నాకు ఏమాత్రం ఓపిక లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితులు నేను ఇక్కడి నుంచి నేను ఈ ఈ పరిస్థితి నేను బయటపడాలి అని చాలా వాళ్ళు, అది కూడా ఒక చిన్న కోరిక, నేను కష్టాలు పడకూడదు, నేను కష్టం నుంచి నేను బయటపడిపోవాలి, దానికి నేను ఎంత కఠినమైన సాధన చేయాలి సిద్ధమే, కానీ తాను ఇంకా తను కూడా నేను కష్టాలు అనుభవించకూడదు అనే కోరికతో తను తను సాధన చేస్తాడు. అంటే ఎంతో కొంత అక్కడ స్వార్థం ఉంటుందండి అక్కడ కూడా. అఫ్కోర్స్ అది భౌతికమైనటువంటి కోరిక కాదు, లేదా అది వాళ్ళు మనం కర్మయోగం కింద మనం పెట్టడానికి లేదు, కానీ మొత్తానికి మాత్రం వాళ్ళు ఈ వాళ్ళు వాళ్ళు పడేటువంటి కష్టాన్ని భరించలేక ఎట్లా సెటింగ్ తప్పించుకోవాలి అని, అంటే రైట్ రూట్ లోనే వెళ్తున్నారు, రైట్ సజెషన్స్ తీసుకున్నారు, ముందుకు వెళ్తున్నారు, నో ప్రాబ్లం. కానీ అక్కడ కూడా స్వార్థం, ఇక్కడ ఏంటి భక్తి నిస్వార్థం అంటున్నాం, నిస్వార్థం అంటే ఇప్పుడు ఏంటంటే నేను కష్టాలు పడికైనా పడడానికి నేను రెడీ, నన్ను నరక లోకంలో పెట్టినా సరే, తెలుగు జలాల మధ్యలో నన్ను పడేసినా సరే, నన్ను ఎక్కడ చేసుకోండి, కానీ ఒకే ఒక కోరిక ఏంటంటే నన్ను ఎవరు భక్తుల సాంగత్యంలో వాళ్ళ సాంగత్యం ఎందుకంటే నేను కష్టపడడానికైనా నేను రెడీ అంటే నన్ను వాస్తవానికి నన్ను ఇక్కడి నుంచి నన్ను నా కష్టాన్ని కష్టం వల్ల నేను బయటపడాలనుకోవట్లేదు. నాకు కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువైంది కాబట్టి నేను ఎలా అనుకుంటున్నాను, కృష్ణుడు లేకుండా నేను ఉండలేకపోతున్నాను కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కృష్ణుడికి శాశ్వతంగా నేను సేవ చేయాలనుకున్నాను కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కాబట్టి భక్తుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి నన్ను గోలోకం తీసుకువెళ్ళిపో అంటే ఎక్కడో మైన్యూట్ లెవెల్ ఎక్కడో కొంచెం స్వార్థం ఉందంటే కష్టపడాలి కష్టపడని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కానీ వాస్తవానికి మన హృదయం శుద్ధి అయ్యి వాస్తవానికి భగవంతుడి యొక్క ప్రేమను మనం ఆస్వాదించినప్పుడు అప్పుడు అతను అనిపిస్తుంది, అతను ప్రతి కనిపిస్తుంది అనమాట. నన్ను ఎడైనా పడేసుకోవాలి, ఏమైనా చేసుకో, ఎక్కడైనా ఉంచు, నాకు నీ సాంగత్యం దొరికితే చాలు, ఏదో ఒక రూపంలో నాకు స్పంచు కలిగితే చాలు అన్న నిస్వార్థంలో హైయెస్ట్ లెవెల్లో కదా. కాబట్టి భక్తి యోగులు అనేవాళ్ళు నిజంగా నిస్వార్థంగా ఎటువంటి ఆసక్తి లేకుండానే వాళ్ళు భగవంతు సేవలో ఉంటారు. అంటే ఇప్పుడు మనం శుద్ధ భక్తి మన ఆస్తిలో ఉన్నామంటే మన ఆస్తులు లేవి ప్రస్తుతానికి, కానీ అల్టిమేట్ గా ఇదే ధోరణిలో మనము మన యొక్క ప్రమాణాలు భక్తిలో మన ప్రమాణాలు పెంచుకుంటూ పోతూ 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 ఉంటే ఒకనొక రోజు ఈ నిస్వార్థ స్థితికి మనం వెళ్తాము. అట్లీస్ట్ మనం ఒకటి మాత్రం చేయగలుగుతున్నాము, అట్లీస్ట్ మన మన కోరికల్ని మన ఆసక్తుల్ని ప్రస్తుతానికి కృష్ణుడి మీద డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మనం కృష్ణుడి కోసం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అట్లీస్ట్ అది ఒకవేళ చెప్పాలంటే ఒకప్పుడు పూర్తిగా స్వార్థపరమైన వ్యక్తులము క్రమంగా అటువంటి వెళ్తున్నాము అంటే మనం ఎస్ నిజంగానే ప్రగతి కొద్ది కొద్దిగా సాధిస్తున్నాం అనమాట. అంటే అన్ని ఇంద్రియములు కృష్ణుడి సేవలో నిమగ్నం చేయవచ్చు, ఋషికేశ అన్ని ఇంద్రియములను నియంత్రించగలదు. సో ఎప్పుడైతే మన ఇంద్రియాన్ని కృష్ణుడి సేవలో పెడతామో ఆటోమేటిక్ గా ఋషికేశుడు కాబట్టి మన ఇంద్రియాలని ఆయన నియంత్రించగలరు. భక్తి యుత సేవ. సో ప్రేమ అంటే ఒక గురం చెప్పాలంటే దాని ఇంకొక మీనింగ్ ఏంటంటే సేవ, అంటే భక్తి యుత సేవ. డివోషన్ అంటే యాక్టివిటీ అన్నమాట. డివోషన్ అంటే మన భావాల్ని వ్యక్తం చేయడం లేదా దాన్ని చూపించడం. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అన్నారు అనుకోండి, ప్రేమిస్తావు అనే పాయింట్ ని మనం ఎలా చూడగలుగుతాం వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారని? వాళ్ళు మన మన గురించి వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళు తహతహలాడుతున్నారు, ఏమి చేయడానికి తహతహలాడుతున్నారో అంటే యాక్షన్ లో కావడానికి తహతహలాడుతున్నారో దాన్ని ప్రేమ అంటాం. ఉదాహరణకి మన పిల్లలకి ఏదైనా బాధ ఎక్కడ వచ్చిందనుకో, ఇప్పుడు మన పిల్లల మీద ప్రేమ ఉందనుకోండి, ప్రేమ లేదు అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే అక్కడ మాత్రం ఉంది, నీళ్ళు అక్కడ ఉన్నాయి, వెళ్ళి వేసుకో. అంటే ప్రేమ అంటే ఏంటి అంటే నేనే దగ్గరుండి మాత్రం వేసి నేను నీళ్ళు పడతాను అనమాట. అంటే ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లో మొదటి సందర్భంలో చిన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది అక్కడే మాత్రలు ఉన్నాయి, అక్కడే నీళ్లు తీసుకొని నువ్వు తాగడం అనుకో, ప్రేమ మాట వరకే చెప్పింది కానీ నిజంగా ప్రేమ ఉందా లేదా మనకు ఎలా తెలుసు? అది యాక్షన్ లోకి వెళ్ళుంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అదే రెండో సన్నివేశంలో వెళ్ళి దగ్గరుండి ఏమైనా ఎట్లా ఉన్నావు, బాగున్నావా, ఏ జ్వరం తగ్గిందా లేదా ఎట్లో అని మనమే దగ్గరుండి మాత్ర చేసి మనం నీళ్లు పట్టామంటే దాని అర్థం ఏంటంటే అంటే ప్రేమ సేవ రూపంలో అది వ్యక్తమవుతా ఉంది. అంటే భక్తుల సేవ అంటే అర్థం ఏంటంటే మనకి ప్రేమ ఉందా లేదా మనం చెప్పే కాదు, భక్తుల సేవలు మనం నిమగ్నం అవుతున్నాం అంటే మన మొదటి మీద ప్రేమ ఉందని. మనం లేదు నేను సేవకు రాలేను, సేవ అంటే నాకు కొంచెం కష్టము, కొంచెం ఇబ్బంది, నేను చేయలేకపోతున్నాను, కానీ నా కృష్ణుడి చాలా ఇష్టం, కృష్ణుడు అంటే నాకు చాలా ప్రేమ ఉంటుంది అంటే ఇక్కడ రెండింటి రెండు విరుద్ధమైనటువంటి పదాలు వాడుతున్నాం. ప్రేమ అంటున్నాం, నేను సేవ చేయలేను అంటున్నాం. ఎందుకంటే ప్రేమ ఉంటే దానికి హద్దులు ఉండవు అన్నమాట. మన ఆరోగ్యము చూసుకోము, మన స్త్రీగతం చూసుకోము, మన స్థానం చూసుకోము, ఏమి చూసుకోము. స్పాంటేనియస్ గా వెళ్ళి ఒక్కసారిగా వెళ్ళి అది అది ఎట్టి పరిచయం చేసి తీరాలనేటువంటి కుటుంబత విపరీతంగా ఉంటుంది అనమాట. కాబట్టి యాక్షన్ లో పడాలంటే ఏం కావాలి? ఇంద్రియాలు కావాలి. కాబట్టి ఎప్పుడైతే మన ఇంద్రియాలు ఆయన సేవలో పెడతామో, ఆయన ఇంద్రియాలకు అధిపతి కాబట్టి, ఇంద్రియాలను ఆడిచ్చేవాడు అతను కాబట్టి, అతను కూడా క్రమంగా మన ఇంద్రియాలని ఆయన సేవలో పెట్టినట్టుగా ఆయన చూసుకుంటాడు. కాబట్టి సింపుల్ అనుకుంటారు, కృష్ణుడి మీద ప్రేమ అంటే మనము సేవ సేవ ద్వారా మనం చూపిస్తున్నాం. సేవ చేయకుండా నాకు కృష్ణుడు చాలా ఇష్టం లేదు, ఆయన అంటే నాకు ప్రేమ, ఆయన అంటే నాకు నేను ఆయన ఆయన నేను చూడకుండా ఆయన ఉండలేను అని అంటే కొంచెం డ్రామా ఆడుతున్నారేమో అనిపిస్తుంది. కాబట్టి ప్రేమ అనేది వ్యక్తమైపోతుంది, అది యాక్షన్ లోకి రావాల్సింది. సో రాకుండా దాన్ని లోపల దాచిపెట్టుకోలేము. ఇవన్నీ అంటే నాకు కావాల్సినంత ప్రేమ నా గుండెల్లో ఉంది, ఎదురు చూపించుకోలేదు. అసలు ప్రేమ కానీ ఉండదు. మనం మనం చూపించుకునేది నెక్స్ట్ తరువాయి భాగం. అదే మన ప్రేమ ఉంటే అది ఉప్పొంగిపోవాల్సిందే. అది మనం ఏదో ఒక రూపంలో మనం అది వ్యక్తపరచాల్సిందే అనమాట. అంటే ప్రేమ అనేది దాని యొక్క సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అది ఎట్లా అంటే మనం చేసే తీరుతాం. అది ప్రేమను ఆపే శక్తి మన భౌతిక భావాలకు లేదు. ప్రతి పరిస్థితి బయటికి రావాల్సి. సో భౌతిక స్థితిగతులను మారుస్తుంది, హృదయం శుద్ధి చేస్తుంది, బహుళపై ప్రేమ ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. సో భగవత సేవ ఏం చేస్తుంది? భౌతిక స్థితిగతులు మార్చేస్తుంది, హృదయం శుద్ధి చేస్తుంది, బహుళపై ప్రేమ ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. సో ఇచ్చేగా మనకి సేవ చేసేటప్పుడు మనకేం ప్రేమ ఏం లేదు, కానీ చెయ్యిన గురువు యొక్క ఆదేశం వరకు భక్తుల సాంగత్యంలో మనం ఏం చేయగలము అని అనుకున్నప్పుడు మన భగవంతుడు అంతర్గత ఉన్న పరమాత్మ మనలో ఉన్నటువంటి ఆతృతను చూసి ఆయనే కొత్త కొత్త ఐడియాలు ఇస్తాడు అనమాట. ఆయన్ని మనం ఎట్లా సేవించుకోవచ్చు సార్? కాబట్టి ఆ ప్రేమ ఉత్పన్నం అయ్యేలాగా సేవే మనం భౌతికంగా ప్రస్తుతానికి కోరికలతో అని కోరికలతో మనం సేవ మొదలు పెడితే క్రమంగా అది ప్రేమ ఉత్పన్న అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ప్రహ్లాదుడి యొక్క నవవిధ భక్తే ఈ భక్తికి సాధన మార్గాలు. ఎట్లాగైతే అష్టాంగ దశలు 8 దశలు ఏ విధంగా అయితే అష్టాంగ యోగానికి మెట్లుగా ఉన్నాయో, అట్లానే భక్తి చేసే వాళ్ళకి ఈ నవవిధ భక్తి 9 రకాలుగా మనం మన భక్తిని మనం భగవంతుడి వైపు చూపించచ్చు అనమాట. ప్రహ్లాద్ చెప్పినట్టుగా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మానివేదనం. కాబట్టి శ్రవణం కీర్తనం స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం. సో ఎవరైనా సరే ఈ అంగాలు కానీ పాటిస్తున్నట్లయితే కృష్ణుడి గురించి వినడం, కృష్ణుడి గురించి చెప్పడానికి ప్రయత్నించడం, స్మరించుకోవడం. సో వీళ్ళందరూ కూడా 100% భక్తి యోగ మార్గంలో ఉన్నారు. వీళ్ళు ఆసనాలు వేయడము, లేకపోతే వీళ్ళు జ్ఞానం గురించి విపరీతంగా చర్చించడము, లేకపోతే నిరాకారం గురించో లేదా పరమాత్మ గురించో మాట్లాడే మాట్లాడుతారు. వీళ్ళు 24 అవర్స్ కృష్ణుడి గురించే మాట్లాడతారు. కానీ కొంతమంది ఆరోగ్యరీత్యా కృష్ణుడు లక్ష్యం అని తెలుసుకొని కృష్ణుడు చేరుకోవడానికి కొన్ని బయట నుంచి కొన్ని ఆ మార్గాల నుంచి కొన్ని కొన్ని అంశాలను తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి మన ఆరోగ్యం ఫిట్ గా ఉండడానికి మనం కొన్ని యోగాసనాలు వేసుకోవచ్చు. కానీ ఆరోగ్యం ఎందుకు ఫిట్ గా పెట్టుకోకూడదు? కృష్ణుడు సేవకి ఆరోగ్యం బాగుండాలి కాబట్టి అది కూడా కృష్ణుడు ఇచ్చినటువంటి యోగ పద్ధతిని తీసుకుంటాం. కానీ దాని ఏమైనా మనకి యోగ మిశ్ర భక్తి ప్రధానభూత భక్తే, అతి కాదు శుద్ధ భక్తిలోకి రాలేదు. శుద్ధ భక్తి వచ్చిన వాడు కంప్లీట్ గా తను కృష్ణుడి మీద పూర్తిగా ప్రేమలో మునిగిపోతున్నాడు కాబట్టి అప్పుడు కృష్ణుడు అతను ఆడిస్తున్నాడు, అతనే ఆలోచించుకోడు నేనేంత సందకున్నానా, సేవకి నేను కొంచెం బలపడాలేమో అసలు ఈ ఆలోచన ఏమో. కృష్ణుడు అంటే ఆడమంటే అతను అట్లా ఆడుతూ ఉంటాడు. ఇది పుంసార్పిత విష్ణు భక్తి 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 చే నవలక్షణ క్రియేత భవతి అద్ద తన్మయన్యతం ఉత్తమం. సో ఆ నవమిన భక్తిలో ఆ భక్తుడు ఏ విధంగా సాధన చేశాడో అని ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో పరిశుద్ధ మహారాజ్ కేవలం శ్రవణం ద్వారా ఆయన భగవద్ధామ నేర్పాడు. అంటే ఈ 9 కూడా నేను చేయాల్సిన అవసరం లేదు, 9 కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక విధానాన్ని కానీ మనం పట్టుకోగలిగితే అది మనల్ని కృష్ణుడి దగ్గర చేరుస్తుంది అనమాట. సో పరిశుద్ధ మహారాజు శ్రవణంతో 7 రోజులు కేవలం శ్రవణంతో భగవంతుడు చేరుకుంటాడు. హృదయ గోస్వామి చెప్పడంతో, భాగవతం చెప్పడంతో కీర్తనం వెళ్ళిపోయాడు. ప్రహ్లాద్ మహారాజ్ స్మరణంతో నిరంతరం హరి గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ వెళ్ళిపోయాడు. పృథు మహారాజ్ అర్చనం విగ్రహారాధన చేయడంతో ఆయన చేరుకున్నాడు. అక్రూరుడు ఆయనకు వందనం ప్రార్థనలతో ఆయన చేరుకున్నాడు. లక్ష్మీదేవి పాద సేవనంతో ఆమె చేరుకుంటుంది, లేదా శిరస్థానం ఆమె పెట్టుకుంటుంది, ఆయన దగ్గరే ఆయన శిరస్థానం ఆమె సంపాదించుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఇది కూడా మనం చూడొచ్చు అనమాట, అంటే సేవ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. సేవ లేకపోతే భగవంతుడు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం కూడా మనకి బాగుంటుంది అనమాట. వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠంలో అన్ని వజ్రాలు వైడూర్యాలు నిండినటువంటి వైకుంఠంలో లక్ష్మీదేవి పోయి చిమ్ముతూ ఉంది అనమాట. అంటే ఆడ చిమ్మడానికి అక్కడ ఏం లేదు, అక్కడ చిమ్మడానికి అక్కడ ఆమె చిమ్ముతుంది. ఎందుకంటే సేవ చేయడం వల్ల హరి యొక్క దృష్టి ఆమె మీద పడుతుంది. ఆయన దృష్టిని ఆకర్షించడం కోసం, ఆయన ప్రేమను పొందడం కోసం అసలు స్వచ్ఛంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నేల, వైకుంఠంలో ఉన్న నేలని ఆమె చిమ్ము పట్టుకొని చిమ్ముతుంది అనమాట. అట్లాగే హనుమాన్ దాస్యం తాను ఎప్పుడు సేవపడగానే తన యొక్క నీళ్ళని భగవంతుడు కల్పించుకున్నాడు అనమాట. అర్జునుడు సత్యం, బలి మహారాజు తను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు బలి మహారాజు. అయితే ఇక్కడ భగవంతుడు బలవంతంగా తన చేత చేయించుకున్నాడు, ఎందుకని ప్రహ్లాదుడి యొక్క మాట మేరకు చేయించుకున్నాడు. అండ్ అంబరీష్ మహారాజు అయితే నవమీద భక్తి అన్నింటినీ కృష్ణ. సో మనం సో ఈ నవమీద భక్తి చెప్పుకుంటూ ఏ విధంగా అంబరీష్ మహారాజు కంప్లీట్ గా అన్ని అన్ని అంగాలు అన్ని విధానాలే అతను ఫాలో అయ్యాడు. సో ఇదంతా కూడా మనం చర్చించుకున్నాం. సో భక్తి యోగం ఒక విధంగా చెప్పాలంటే మిగతా యోగములతో పోలిస్తే చాలా చాలా సరళమైనది, వేగవంతమైనది మరియు శక్తివంతమైనది. ఎందుకంటే భక్తి అనేది మన స్వభావంతో మనం ప్రారంభమయ్యి మనకు వచ్చి మన అంతర్గతంగా మనం స్వభావం స్వాభావికంగా మనం మన సేవతో స్టార్ట్ చేసుకొని, ఎందుకంటే మనం ఉన్నటువంటి ఉన్న ఫలంగా మనం అన్నింటినీ వదిలేసి కొన్ని కఠినమైనటువంటి కొన్ని బంధాలని మనం వెంటనే దాన్ని వాటిని మనం కట్ చేసి మనం కొత్తగా మళ్ళీ ఉన్నటువంటి ఒక్కసారిగా వాటిని చేసే పరిస్థితి అయితే ఇక్కడ లేదు, అవసరం లేదన్నమాట. ఇక్కడ మనకు నచ్చింది, మనకి బాగా చాలా సులభంగా అనిపించేది, మనకి బాగా ఇష్టమైన వాటితో ఆ రూపంలో మనం భగవంతుడికి సేవలు మనం ఫస్ట్ మనం అనుసంధానం అయితే క్రమంగా మిగతావన్నీ కూడా మనం ప్రగతి చేయడంలో మనకి ఈజీ అయిపోతుంది. భక్తి యోగం ఒకటి ఏంటంటే పరిపూర్ణత ఫస్ట్, అది అంటే పర్ఫెక్షన్స్ ఫస్ట్. మనం ఏదైతే భగవంతుడితో మన సంబంధాన్ని పరిపూర్ణంగా కావాలనుకుంటున్నామో ఆ పరిపూర్ణత భక్తి యోగం ద్వారా మాత్రమే దొరుకుతుంది. మిగతావన్నీ నిరాకార బ్రహ్మం దాచడం లేదా పరమాత్మ దగ్గర ఆగిపోతుంది. పైగా అవి చేయాలంటే మనం చాలా కఠినమైనటువంటి కొన్ని విధి విధానాలను మనం పాటించే తీరాలి. కానీ ఇక్కడ సరళంగాను ప్లస్ వేగంగా ఉంటుంది ప్లస్ శక్తివంతమైంది. దాన్ని మనం భక్తి యోగం అనేది మనం లిఫ్ట్ అనే దాన్ని మనం పోలుస్తాం అనమాట. రెండోది మిగతా యోగములన్నీ కూడా మనం మెట్ల కింద పోలుస్తాం. సో మెట్లు అంటే మనం ఎక్కాలి, ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ పోవాలంటే. అంటే మన ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మనకి మనకి లభించేటువంటి కొద్దిగా ఇబ్బంది అక్కడ. కానీ లిఫ్ట్ ఎక్కడ ఉంది, ఏముంది, మనం డైరెక్ట్ గా మనం వెళ్ళి దాన్ని నిలబడితే మన కాలు కూడా అడిగితే అవసరం లేదు, అదే మనల్ని తీసుకెళ్తుంది లక్ష్యం వైపు, మొదటి మొదటి ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. సో మిగిలిన యోగంలో మెట్లు మనం గమ్యం చేరుకోవాలి, అంటే మనం ఎక్కాలన్నమాట, గమ్యం చేరుకోవాలి. భక్తి యోగం ఇంకోటి ఏంటంటే స్వతంత్రమైన మార్గం, అంటే నేను ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నుంచి, ఇవాళ అస్థిగతుల్లో నుంచి నేను ఉన్న పలంగా నేను డైరెక్ట్గా నేను భక్తిలోకి నేను ఎంటర్ అవ్వగలను. ఎందుకంటే భక్తి యోగము, భక్తి సేవ తెలియకుండానే మన హృదయాన్ని క్లీన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ నిష్కామ కర్మ యోగం అంతర్లీనంగానే ఉంది. అంటే ఎట్లాగా, నేను కృష్ణుడి కోసం చేస్తున్నాను, నా కోసం చేయను, నా కోరికలు కృష్ణుడి వైపు నేను మరణిస్తున్నాను, కృష్ణుడు చుట్టుపక్కల కోసం నేను చేస్తాను, నా కోసం నేను చేయట్లేదు. అంటే అక్కడే నిష్కామ కర్మ యోగము, భక్తి యోగము అంతర్లీనమైంది. కాబట్టి మనం డైరెక్ట్ గా మనం భక్తిలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎవరైనా సరే, వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నా సరే, వాళ్ళకి అసలు భక్తి అనే టచ్ లేకపోతే, కానీ కొద్దిగా శ్రద్ధ ఉండాలి, అంతే కొద్దిగా శ్రద్ధ ఉంటే అదొక్కటే మనకి క్వాలిఫికేషన్. కానీ ఇతర ఇతర యోగముల మార్గాలు మిగతా యోగుల మీద ఆధారపడింది. నిష్కామ కర్మ యోగం చెయ్యందే జ్ఞాన యోగంలోకి ఎంటర్ కాలేదు. జ్ఞాన యోగంలో కంప్లీట్ గా పర్ఫెక్షన్ లోకి రాందే అష్టాంగ యోగంలోకి పోలేదు. అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ గా శుద్ధ భక్తులు, శుద్ధ భక్తులు యొక్క సాంగత్యం తీసుకోకపోతే భక్తి యోగంలోకి పోలేదు. కానీ భక్తి యోగం మాత్రం ఎందుకు వేగవంతమైనది ఎందుకు చెప్పాలంటే, ఆయన వన్ షాట్ లో డైరెక్ట్ గా గురువు ద్వారా కృష్ణుడికి లింక్ అయిపోతే, సో అక్కడి నుంచి తాను వెంటనే భక్తి యోగం దిగిపోతాడు. అంటే భక్తి భక్తి యోగం అనేది టాప్ మోస్ట్ ఫోర్. అది ఆల్రెడీ మనకి 647 శ్లోకంలో కృష్ణుడే తన అభిప్రాయం చెప్పేశాడు. సో ఏ యోగి నిరంతరం నన్నే తలుచుకుంటూ, నన్నే తన జీవిత పరమ గమ్యంగా పెట్టుకుంటాడు, నన్నే తన లక్ష్యంగా పెట్టుకుంటాడు, నే తప్ప ఎవరు ఏ ఆలోచనలు లేవో, సో అటువంటి యోగి అందరి యోగులు కంటే అత్యంత ఉన్నతమైన వాడు, అది నా అభిప్రాయం అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అనమాట. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే భక్తి యోగానికి వెళ్ళాలి. సరళమైంది, వేగవంతమైంది, శక్తివంతమైంది అంటే అదే మనల్ని తీసుకెళ్ళిపోతుంది హయ్యర్ సైడ్కి, అదే మనం చేర్చేస్తుంది కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి. కాబట్టి ఇక్కడ విధానమే మనల్ని గమ్యం కూడా చేర్చేస్తుంది ఇక్కడ. కానీ ఇతర మార్గాల్లో మనము మెట్టుకుపోయి మెట్టు మెట్టుకుపోయి మెట్టు ఎక్కాలి. నిష్కామ కర్మ యోగం చేయకపోతే నన్ను అవకాశం లేదు. ఎందుకంటే హృదయం క్లియర్ కాకపోతే మన ఆత్మ శరీరం అనేటువంటి ఆ విశ్లేషణలో మనం పోలేము. నేను ఆత్మని అని తెలుసుకుని నాకు కృష్ణుల సంబంధం నేను అభ్యర్థగలిగితేనే అక్కడ ఎంతో కొంత ధ్యానం నేను జ్ఞానంలో నేను చేస్తేనే ఆ తర్వాత నేను అష్టాంగ యోగంలోకి వెళ్ళి నేను పరమాత్మ మీద ఫోకస్ చేయగలుగుతాను. లేకపోతే నేను చేయలేను. నేను సో అందువల్ల ఇక్కడ 100% జ్ఞాన యోగం చేయని పర్ఫెక్షన్ లో రాని మన అష్టాంగ యోగాలకు పోవాలి. కాబట్టి ఇతర సాధన మార్గాలు ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి చేసిన తర్వాత ఇంకో దానిలోకి వెళ్ళాలి. కానీ భక్తి యోగం స్వతంత్రమైంది అనమాట. సో భక్తి మార్గంలోకి రావాలంటే భక్తుల సాంగత్యం అనేది అర్హత. భక్తుల సాంగత్యం కోసమే మన శ్రద్ధ వస్తుంది. ఆ భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడే మనకి విలువలు తెలుస్తాయి. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే మనకి విధానాలు తెలుస్తాయి, లక్ష్యం తెలుస్తుంది, అన్ని తెలిసేదంతా కూడా భక్తుల సాంగత్యంలో. సో భక్తుల సాంగత్యంలో కానీ రాలేకపోతే, రాకూడదు అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఎప్పుడు భక్తి మార్గంలోకి అసలు రాలేరు. సో ఇలా చెప్పినట్టుగానే ఇక్కడ ఇతర యోగాలన్నీ కూడా మనం ఎక్కాలి. భక్తి యోగంలో మనం ఒక దగ్గర నిలబడుకుంటే చాలు, అదే మనల్ని అంతిమ గమ్యానికి లక్ష్యాన్ని చేర్చుతుంది. సో ఆ విధంగా మనం ఇది చూసినట్లయితే, సో మనకు ఒక డౌట్ రావచ్చు, ఎక్కడ ఉంది భగవద్గీతలో అంటే భగవంతుడే లేదా ఈ భక్తి యోగమే మనల్ని ఆ అంతిమ లక్ష్యం చేరుస్తుంది అని ఎక్కడైనా మనకి రెఫరెన్స్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ 12 అధ్యాయం 6-7 శ్లోకాల్లో ఆగుతుంది అనమాట. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం జాయంతు ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి, అన్ని కర్మలు మయి సన్యస్య మత్పరః, అన్ని కర్మలు నా గురించి చేస్తూ ఏవైతే వదలాలో సన్యస్య మత్పర, నా కోసం కొన్ని వదలాల్సినట్టు వదిలేస్తే, అనన్యేనైవ యోగ అనన్య, వేరే వేరే ఏ మార్గంలోకి పోనీకుండా వేరే ఇతర యోగాలకు ఏం కాదు, అసలు కంప్లీట్ గా నా మీదే మాం ధ్యాయంత ఉపాసతే, నా మీద పూర్తిగా అతను ధ్యానం పెడితే, నన్నే స్మరిస్తూ ఉంటే, నేను తప్ప ఇంకెవరూ లేరనుకుంటే, నా గురించి కొన్ని తెలించాల్సి వస్తే, నా గురించి అతను అన్నీ కానీ చేస్తే, తేషాం అహం సమూర్ధార్త, తేషాం అహం నేను సమూర్ధార్త, నేను వచ్చి వాళ్ళని సమూర్ధార్తని వాళ్ళని విడుదల చేస్తాను, వాళ్ళని నేను వాళ్ళకి ముక్తి కావిస్తాను. ఎక్కడి నుంచి? మృత్యు సంసార సాగర, మృత్యు మృత్యు సంసారం, మృత్యు సంసారం నుంచి, ఈ జన్మ మృత్యు జరాల నుంచి, ఆ సముద్రం నుంచి నేను బయటకు లాగేస్తాను. అంటే కృష్ణ ఇక్కడ మనల్ని పర్సనల్, తన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద వచ్చి ఆయనే భవామి నా చిరాత్పార్థ, అంటే అచిరాత్, చిరాత్ అంటే చాలా సమయం తర్వాత, అచిరాత్ అంటే అసలు అతి త్వరలో నేను వచ్చి, అతి త్వరలో వచ్చి నేను వాళ్ళని బయటికి లాగేస్తాను. ఈ సంసార సముద్రం నేను వెళ్ళాను, మయా వేటిన చేతసాం, ఎవరైతే నా మీదే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు పెడతారో, వాళ్ళ మనసు నాకు పెడతారో, అంటే ఇక్కడ కృష్ణ వచ్చి వాళ్ళని బయటికి తీసేస్తారు. అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటి? భగవంతుని తలుచుకోవడం వాళ్ళ ప్రయత్నం అంట, భగవంతుని ఆరాధించుకోవడం, భగవంతుని మీద ఆధారపడటమే వాళ్ళ ప్రయత్నం అంట. భగవంతుడు స్వయంగా వచ్చి మృత్యు సంసార సాగర నుంచి నేను అతి త్వర స్విఫ్ట్ స్విఫ్ట్ గా అంటే అచిర కాలంలోనే వచ్చి నేను మొత్తం బయట లాగేస్తాను. అంటే వదిలి చెప్పాలంటే మన కింద లిఫ్ట్ లో ఉన్నాము, ఆ లిఫ్టే మనల్ని బయట లాగేస్తుంది, లక్ష్యం వైపు తీసుకెళ్తాము. ఇక్కడ కృష్ణుడు అతని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన సంసార సాగరం మనం బయటపడాలంటే మన ప్రయత్నం కంటే కూడా పరుడి మీద ఆధారపడడం అనేది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. కేవలం నా ప్రయత్నంతో నేను బయటికి రావాలి, నా ప్రయత్నంతో నేను చేయాలి అని అట్లాగా అనుకుంటే కనుక మనలో గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. నేను చేయగలను, నేను చేస్తాను, నా సైన్యం పెడతాను, కృష్ణ తర్వాత నువ్వే చూసుకోవాలి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని, ఇలాంటి ఒక భావన కృష్ణుడికి ఎంతో ఇష్టపడతాను. కాబట్టి మనకి 6-7 శ్లోకాలు కానీ వస్తే కనుక, సో అచిరా అతి తక్కువ సమయం చెప్పిన సరళంగా వేగవంతంగా శక్తివంతం అయింది. సో భగవంతుడే స్వయంగా వచ్చి లాగుతున్నారు. సో మన ప్రయత్నము భగవంతుని అట్రాక్ట్ చేసినప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళని అతి సులభంగా, ఇంకా వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా వాళ్ళని బయటకు లాగేస్తారు. సో అందుకని ఇక్కడ యోగ నుంచి చూసినట్టుగానే ఒక పరోక్ష మార్గం ఏంటంటే నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కి భక్తి యోగానికి వెళ్ళడం, ఇది పరోక్ష మార్గం. లేదా శాస్త్రీయంగా లేదా సాంప్రదాయంగా వచ్చే మార్గం ఏంటంటే సాధారణంగా మనం ఇలాంటి యోగ నిత్యాలను మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. సో భగవంతుడు 6 అధ్యాయం వరకు ఈ పరోక్ష మార్గాన్ని అర్జునుడికి ఆయన ఉపదేశిస్తాడనమాట. కానీ 7 నుంచి 12 వరకు ప్రత్యక్ష మార్గం చెప్తాడు, నువ్వు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ గా నన్ను భక్తి యోగంలో నన్ను డైరెక్ట్ గా నాకు దాంట్లో నా కనెక్షన్ లోకి వచ్చి వచ్చాను. కాబట్టి భగవద్గీత యొక్క రహస్యం చెప్పండి ఇదే అనమాట. మనం మన యాక్చువల్ గా మన స్థానం కానీ చూస్తే, మన అర్హత కానీ చూస్తే అసలు మనకు అర్హతే లేదు. అసలు మనకి ఏ అర్హత ఉందని మనం ఈరోజు మనం నామ ఇంత గొప్ప నామాన్ని మనం ఈరోజు మనం ఉచ్చరించే స్థితికి మనం వెళ్ళగలిగాం, ఏ అర్హత లేదు. కానీ భగవద్గీత మనకి చాలా సరళంగా వేగవంతంగా మనకి కృష్ణుడితో మనం డైరెక్ట్ గా ఎట్లా లింక్ పెట్టుకోవాలో, భక్తి యోగం డైరెక్ట్ గా ఎట్లా రావాలో మనకి అర్జునుడి ద్వారా మనం చెప్తున్నాం. భగవద్గీతలో రెండు రెండు డివిజన్స్ నుంచి తీసుకోగలిగితే కనుక ఇప్పుడు దాకా వేదాలు చెప్పినంతా పరోక్ష మార్గం చెప్పుకున్నారు. క్రమంగా ఒక మెట్టు ఎక్కుంటా ఫైనల్ గా భక్తి యోగంలోకి ఎక్కడ రావాలో మిగతా శాస్త్రాలు వేదాలు వివిధ పుస్తకాలు పరోక్ష మార్గాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి. కానీ భక్తి శాస్త్రాలు మాత్రమే ముఖ్యంగా అవి డైరెక్ట్ ప్రత్యక్ష మార్గం చెప్పుకున్నాయి. దాంట్లో అందుకే భగవద్గీతలో ఇన్ని పుస్తకాలు చదివి ఇన్ని రకాలుగా మనం వాటిని సాధన చేసి అర్థం చేసుకొని సాధన చేసి మనం ఒక జన్మ ఒక జన్మలో వందల వేల కోట్ల జన్మలు ఇట్లా ఎత్తి 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 మళ్ళీ మనం ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఒక చిన్న తప్పు చేయడం వల్ల మళ్ళీ మనం గందరగోళం మనం ఎక్కడ పడిపోతామో అని భగవంతుడు 700 శ్లోకాల్లో మనకి పరోక్ష మార్గం యొక్క కష్టాన్ని అని చెప్పేశాడు. ఈ పరోక్ష మార్గం అయితే ఇదే ప్లస్ ఇది ప్రామాణికమైందే, కానీ నీకు అది చాలా కష్టము, నేను నీకు ఈజీ మార్గం నేను ఇస్తాను, దయచేసి ఈజీ మార్గంలో పట్టుకుంటూ వచ్చేసేయ్ అని చెప్పేసి. సో మనకి కృష్ణుడు అర్జునుడు ద్వారా మనకి చాలా డైరెక్ట్ వే డైరెక్ట్ మనం చెప్పేస్తున్నాం అనమాట. ఆయన చెప్పినట్టుగా కాబట్టి ఆ విధంగా మన యోగముల్లో అల్టిమేట్ గా భక్తి యోగానికి రావాల్సింది అనమాట. అంటే భక్తి యోగం అత్యుత్తమైనది అని స్వయంగా భగవంతుడే 6 అధ్యాయ 47 శ్లోకాలు మనకి చెప్పాడు అనమాట. యోగినా మన సర్వేషం మద్గతేరంతరాత్మన శ్రద్ధావాన్ పదితే యోమ సమే యుక్తో తమో మత. అందరి యోగముల కంటే భక్తి యోగి అత్యున్నతమైన యోగి, ఇదే నా అభిప్రాయము. ఎందుకంటే మన ఈ జనరల్ క్లాసిక్ టాపిక్ యోగంలో రకాలు, అత్యుత్తమైన యోగము భక్తి యోగము అని చెప్పామన్నమాట. సో ఎట్లా భక్తి యోగం, ఎందుకు అది అత్యుత్తమైనది? ఎందుకంటే దేవాదిదేవుడు యోగేశ్వరుడే, ఆయనే నేను ఇచ్చిన ఇన్ని యోగాల్లో భక్తి యోగము చాలా అత్యుత్తమైనది అని ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు. అంటే ఆయనకున్న ప్రోడక్ట్స్ లో ద బెస్ట్ ప్రోడక్ట్ ఇదేను, ఇది తీసుకుంటే మీకు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అది మీకున్న సమయం ఎంత, మీకున్న సామర్థ్యం ఎంత, మీకున్నటువంటి జీవితం యొక్క పరిమాణం ఎంత, ఇవన్నింటిలో మనం మనం కనిపిస్తుంది కనుక భక్తి యోగం మనం బాగుంది చెప్పుకున్నట్టుగా ఖడ్గమహ మహారాజు ఒక ముహూర్తంలో వెళ్ళిపోయాడు, పశుత్ మహారాజు 7 రోజుల్లో వెళ్ళిపోయాడు. సో మనకి ఆయుష్ ఎంత ఉందో దాంట్లో భక్తి యోగం ఎంత వేగవంతంగా ఒక ముహూర్త సమయంలో వెళ్ళిపోగలిగాడో, 7 రోజులు వెళ్ళిపోగలిగాడు, ఎంత వేగవంతం ఏంటో అది మనం చేసే సాధన, మనం భగవంతుని ఆధారపడేటువంటి విధానం, భక్తుల సాంగత్యంలో మనం వాళ్ళ యొక్క ఆశీస్సులు ఇవన్నీ తీసుకోవడంతో అంటే అంటే ఈ ఈ మార్గానికి ఆసక్తి ఉంది. బట్ మనం ఎట్లా ఉపయోగించుకునే దాని మీద అది అనుకుంటుంది. రిలయన్స్ లాంటి అంబానీ లాంటి వాళ్ళు ఎవరి అంబానీ లాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు పోయి మన అప్పు తీర్చమంటే ఎంత అప్పులు తీర్చేయగలుగుతారు? మనకున్న అప్పు ఎంత? 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు, అతని దగ్గర అంత కెపాసిటీ ఉంది, నో డౌట్. కానీ ఆయన మనం ఇల్లు అడిగామో ఆయన తీర్చాల. మనం చెప్పుకున్నాం, మన బాధలు చెప్పుకున్నాం, అమ్మాయితో మళ్ళీ మన బాధలు చెప్పుకున్నాం, కానీ ఆయన తీర్చలేదు అంటే ఆయన పేదోడని కాదు, ఆయన పేదోడని కాదు. మనం అడిగే విధానంలోనో లేకపోతే మనం ఆయన్ని కలిసిన విధానంలోనో ఎక్కడో ఆయన్ని మనం తృప్తిపరచలేకపోయాడు. అందువల్లే ఆయన నేను తీర్చను అన్నాడు. నేను తీర్చను అంటే దాని అర్థము ఆయన డబ్బులు లేక తీర్చలేదు కాదు. అలాగే ఈ హరినామము లేకపోతే ఈ నవమిద భక్తులు ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా వాటన్నింటికి కెపాసిటీ ఉందన్నమాట. మనల్ని గోలోకం భగవం చేర్చి చేర్చి తీర్చేదానికి వాటన్నింటికి కెపాసిటీ ఉంది. కానీ అవి మనల్ని చేయలేకపోతున్నాయి అని అంటే మనం అనాల్సింది చూసావా, భక్తిలో ఏం అసలు భక్తి అంత శక్తివంతమైతే కాదు, ఈ భక్తిలో ఈ అంగాలన్నీ కూడా వేషం లేదన్నమాట, వాటికి ఆ కెపాసిటీ ఉంది. కాకపోతే మనము ఆ విధానాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నావో, ఎంత సిన్సియర్ గా తీసుకున్న దాని మీద ఆధారపడి ఉంది. అలాగే భగవన్ నామానికి ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు కదా, మన చైతన్య మహాప్రభు సృష్టాష్టకంలో ఈ నామంలో నీకు అనంత శక్తులు దీంట్లో ఉన్నాయి. దేశ కాలేది నియమాలు లేవు, కానీ దౌర్భాగ్యవశం నాకు నీ నామం అనురాగం కలగట్లేదు. దౌర్భాగ్యవశం నాకు నీ నామంపై అనురాగం కలగట్లేదు. అనంతమైన శక్తి భగవన్ నామం, అనంతమైన శక్తి ఉంది మనల్ని ఉన్న ఫలంగా మనల్ని భగవంతుడు చేర్చగలుగుతాయి. కానీ మనలో ఉన్నటువంటి భావాలు, మనలో ఉన్నటువంటి అక్షర వర్గాలు, మనలో ఉన్నటువంటి వాసనలు, ఇవి పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాము. వాటి యొక్క శక్తి, భక్తి యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించలేకపోతున్నాం. ఇక్కడ ఇక్కడ దురభిప్రాయం ఉంటుందన్నమాట, మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జ్ఞానయోగం అనేది తెలివైన వారికి, భక్తి యోగం మాత్రం సెంటిమెంటల్ గా మానసిక భావన తెలివి లేదా తెలివి తక్కువ వాళ్ళకి. ఇదంతా జ్ఞానయోగులు అంటే చాలా హై లెవెల్ థింకింగ్ లో, హై లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు, హై లెవెల్లో ఆలోచిస్తారు. పదాలు కూడా చాలా చాలా సాంకేతికంగా, ఏదో సంస్కృత పదాలు కూడా చాలా అద్భుతంగా వాడేసరికి మనం వీళ్ళ కంటే మించిన వాళ్ళు లేరమ్మా, వీళ్ళ స్థాయి మించిన వాళ్ళు లేరనేటువంటి భావంలోకి ఎలా వచ్చినాం. భక్తి యోగం చూస్తే ఏడు కోసం కొంతమంది ఏడుస్తుంటారు, కొంతమంది ఆయన మీద ఆధారపడుతూ నిర్జీవంగా పడి ఉంటారు, నవ్వుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందరికీ అనిపిస్తుందంటే ఇదంతా కేవలం సెంటిమెంట్ ఇదంతా కూడా కేవలం ఇది టెంపరీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. అది తెలివి అంటే కొంచెం వాళ్ళ మనసు ఎదగని వాళ్ళకి ముందు భక్తిలో భక్తి మార్గం, అది కూడా విగ్రహానికి ప్రశ్నించి వీళ్ళు పూజిస్తారు. ఆ తర్వాత వాళ్ళు నిరాకారం బ్రహ్మ నిరాకారం వైపు వాళ్ళ మనసు తర్వాత వెళ్తారు. నిరాకారం ధ్యానం చేయడమే గొప్పది. లేదా శాస్త్రాల్లో మనం పెద్ద పెద్ద పదాలు దాంట్లో వాడి ఆ మాటల గారడిలో మనం తనమతులయ్యి ఇంతకంటే మించింది లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ దేవాదేవుడు ఏం చెప్తున్నాడు, జ్ఞానయోగం కంటే కూడా భక్తి యోగం శ్రేష్టమైనది. కానీ ఆ జ్ఞానయోగంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే దాన్ని గొప్ప అంటున్నారో వాళ్ళు యాక్చువల్ విషయం తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. లేదా వాళ్ళు వెళ్ళి ఇన్స్టిట్యూట్లు లేదా వాళ్ళు వాళ్ళు ఎవరి గైడెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ మాటలు మాత్రమే విని ఆ బావిలోనే వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు. కానీ యోగేశ్వరుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, భక్తి యోగము టాప్ మోస్ట్, అది చాలా సరళంగా చాలా వేగవంతంగా మనల్ని భగవంతుడు చేరుస్తున్నట్టు ఉన్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భక్తి యోగం అది కూడా ఒక గురు పరంపరలో కృష్ణుడే లక్ష్యంగా సాధన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అత్యంత తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకనంటే ఏడో అధ్యాయం 19వ శ్లోకంలో చెప్తున్నారు, జ్ఞానం పరిపూర్ణమైతేనే భక్తి ఉత్పన్నం అవుతుంది. జ్ఞానం పరిపూర్ణం అవ్వాల అంటే జ్ఞానం, అతను జ్ఞానవంతుడు అయితేనే తన భక్తిలోకి ఎంటర్ అవ్వగలుగుతాడు. ఇందాకేం చెప్పుకున్నారు, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం తెల్లగా దురభిప్రాయం ఏముంది సమాజంలో అంటే, భక్తి అంటే ఆయన భక్తిలో ఆయన అంటే ఆయన పూజా విధానంలో ఆయన ఎదిగి ఆయన మనసును ఫోకస్ చేస్తేనే నెక్స్ట్ ఆయన జ్ఞానంలోకి ఎంటర్ అవ్వగలరని దురభిప్రాయం ఉంది సమాజంలో. కానీ కృష్ణుడు ఏమంటాడంటే భగవద్గీతలో 7వ అధ్యాయం 19వ శ్లోకంలో, జ్ఞానం పరిపూర్ణం అయితేనే భక్తి ఉత్పన్నం అవుతుంది అంటున్నారు. జ్ఞానం పరిపూర్ణం కావాలా, అందుకని ఇక్కడ బహునాము జన్మ నామంతే జ్ఞానవాన్ మా ప్రమత్తితే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. బహునామ జన్మ నామంతే, బహునామ అనేక జన్మ తర్వాత, జ్ఞానవాన్ నిజమైన జ్ఞానవాన్ అంటే జ్ఞానం పట్టిన వాడు, జ్ఞానంలో పరిపూర్ణత సాధించిన వాడు, మాం ప్రమత్తితే నన్ను మాత్రమే అతను శరణ వేడతాడు, శరణ వేడేమనుకుంటాడు. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వానికి మూలము, నిరాకారం కాదు పరమాత్మ కాదు, వాసుదేవుడు సర్వాని పోతే సమహాత్మ సుందరులభ అట్లాంటి మహాత్ములు సుందరులభ ఇలా వేరుగా ఉంటారు అసలు దొరకలాంటి వాడు. అంటే ఎవరైతే కృష్ణునికి శరణు వేడుతున్నారో అంటే వాళ్ళు జ్ఞానం పండిపోయిందన్నారు. అంటే మిగతా యోగ మార్గాలన్నింటినీ వాళ్ళు చదివేశారు, ఎన్ని అయిపోయినాయి, అల్టిమేట్ గా వాళ్ళు భక్తిలోకి రాగలిగారు, తన గురువుకి శరణు రవ్వగలిగారు. వాళ్ళు అనేటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా భగవుడు కోసం గురువు కోసం ఏ స్థాయికైనా వాళ్ళు వెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళ ఉనికిని కంప్లీట్ గా వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి పట్టించుకోరమ్మా. ఇంకా చెప్పాలంటే అన్ని సాధనలు పరిపూర్ణమైన తర్వాతే భక్తిలోకి రాగలం. అన్ని సాధనలు అయిపోయినాయి. ఎప్పుడు చేసాం ఇదంతా అంటే గత జన్మలో చేసుకున్న సాధనలో గైడెన్స్ అల్టిమేట్ గా, లేదా అవన్నీ చేయకుండా ఒక భక్తుడి యొక్క సాంగత్యం మనం దొరికి ఆయన సేవలో భాగంగా మనం ఎడదాకొచ్చేటట్టుగా ప్రత్యక్ష మార్గం ద్వారానో పరోక్ష మార్గం ద్వారానో మనం ఎడదాకొచ్చేస్తాం. అల్టిమేట్ గా ఇది జ్ఞానం స్టేజ్ దాటిన తర్వాత. కాబట్టి తెలివైన వారు మాత్రమే భక్తిలోకి రాగలరు అన్నమాట. మనకు క్లారి మరి భక్తుల గమ్యం ఏంటి, భక్తుల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఆనందకరంగా ఉంటుంది. భగవద్ధామం చేరుకుంటారు, శాశ్వత భక్తుల సేవలో మరి నీళ్ళలో భాగం అవుతారు. జీవితానికి అంతిమ లక్ష్యం యోగ పరిపూర్ణత. ఏది భక్తి అనేది యోగ యొక్క పరిపూర్ణత భక్తే. అంటే జీవితానికి ఒక లక్ష్యం కూడా భక్తి. ఫైనల్ గా యోగం యొక్క ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది, కృష్ణుడితో మనకున్నటువంటి పాత సంబంధాన్ని మర్చిపోయిన సంబంధాన్ని మళ్ళీ అదే సంబంధంతో అదే ఆనందంతో మనం ఆయన సేవలో మునిగినప్పుడు యోగము పరిపూర్ణం అయిపోతుంది. అంతిమ లక్ష్యం కూడా మన కృష్ణుడు చేరుకునేసట్టు. భక్తుల ఏమైందంటే మనకి ఏది వదులుకోనమాట, మన సాధన సాధ్య, సాధన భక్తే సాధ్య కూడా భక్తి అనమాట. అంటే భక్తి అంటే ఏంటి, ఆయన సేవలో పరిపూర్ణంగా మనం నిమగ్నం అవుతాం అనమాట. సో భగవద్ధాములకి వెళ్ళి ఏం చేస్తాం, పంచ రసాల్లో భగవంతుడితో సంబంధం పెట్టుకొని సేవ చేస్తారు. ఏదో ఒక రసంతో ఆయన సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధంలో మనం సేవ చేస్తాము. ఈ సంబంధాలు భౌతిక ప్రపంచంలో సంబంధాలతో పోతడానికి వీలు లేదు. సఖ్య రసం, వాత్సల్య రసం ఏదో మనం ఆల్రెడీ ఇక్కడ వాత్సల్య రసం ఉంది, తల్లిదండ్రులకి బిడ్డలకి ఫ్రెండ్స్ కి సఖ్య రసం ఉంది. కానీ ఈ రసాలు ఆ రసాలు ఒకటిగా పోల్చడానికి లేదు. ఈ రెండు ఎలాంటివి అంటే ఉప్పు పట్టినటువంటి ఇనుము మంచి బాగా నిగనగలాడే ఇనుము అనమాట. రెండు ఉన్నాయి. ఉప్పు పట్టిన ఇనుము ఏ విధంగా అయితే అయస్కాంతానికి ఏమాత్రం అసలు అడ్డుకోదు. ఉప్పు పట్టినటువంటి బాగా కొత్తగా బాగా నిగనిగలాడేటువంటి ఇనుము అయస్కాంతాన్ని పడుతుంటుంది. అంటే రెండు రెండు పరస్పర విరుద్ధమైన, కానీ ఎమోషన్స్ రెండు ఒకటే ఉండొచ్చు, అంటే వచ్చే భావన ఒకటే ఉండొచ్చు, కానీ పూర్తిగా భౌతికంగా ఒకటి, పూర్తి ఆధ్యాత్మికంగా ఒకటి. కాబట్టి రెండు ఎమోషన్స్ ఒకటే అని చెప్పేసి ఈ రెండు ఒకటిగా పోరాడట్లేదు. ఒకటేమో నిప్పి, ఒకటేమో పట్టిపోయింది ఆల్మోస్ట్ దాని యొక్క వినియోగం లేకుండా నిరుస్థితికి వెళ్ళిపోతున్నాం. ఒకటేమో ఆనందంగా ఉత్సాహంతో మనం ఎగురుతూ ఉన్నాం ఒకటానికి. చివరిగా మనం చెప్పదలుచుకునేది అంటే సరళంగా మన యోగంలో రకాలు మనం చెప్పదలుచుకుంటే కనుక కర్మయోగంలో ఇంద్రియాలని ఎక్కువ వాడతాం, జ్ఞాన యోగంలో మనసుని ఇంద్రియాలని వాడతాం అంటాం, అష్టాంగ యోగంలో బుద్ధిని మనసుని ఇంద్రియాలని మూడింటినీ వాడతాం, భక్తి యోగంలో ఆత్మ బుద్ధి మనసు ఇంద్రియాలు. అంటే పరిపూర్ణంగా మనం ఆయన సేవలోకి పూర్తిగా మనం మనల్ని మనంగా అర్పించేసుకుంటాం అనమాట. కానీ కర్మయోగంలో కేవలం ఇంద్రియాలు మాత్రమే పెడతారు, జ్ఞానయోగంలో మనసుని మాత్రం కృషి మీద ఒకసారి ప్రయత్నిస్తారు ఇంద్రియాలు. అష్టాంగ యోగంలో బుద్ధితో బుద్ధిని కూడా ఇంక్లూడ్ చేసుకొని మనసు ఇంద్రియాలు మూడు. భక్తి యోగంలో తను తానే సమర్పించుకుంటాడు అన్నింటితో పాటు. అందుకనే కర్మ జ్ఞాన అష్టాంగ యోగంలో పరిపూర్ణమైనటువంటి సంబంధంలో పోలేదు. ఇంకా ఆత్మని ఇన్వాల్వ్ చేయనీయాల, లేదా చాలా సమయం పడుతుంది ఆత్మ ఇన్వాల్వ్ చేయాలి. కానీ భక్తి యోగంలో మాత్రం 100% తన సరెండర్ అయిపోతుంది కాబట్టి తన ఒరిజినల్ పొజిషన్ లోకి వెళ్ళిపోతున్నాడు, యాక్చువల్గా తన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు ఏదైతే మనకి ఆల్రెడీ మనకి భగవంతుడు ఉన్న సంబంధం పూర్తిగా శరణాగతి అయినటువంటి ఆ సంబంధంలోకి ఈ భక్తి యోగం మనం తీసుకెళ్తున్నాం అన్నమాట. ఆ విధంగా మనం ఈ యోగంలో రకాలు అద్భుతమైన భక్తి యోగమైనటువంటి చూస్తున్నాం. సో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శ్రీమతి వైష్ణవ భగవద్ వాళ్ళు.